మనం ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండంగ. చక్కగా 1986లో ఉపన్యాసం చెబుతున్నప్పుడున్న నా రూపాన్ని ఫ్లాష్ బ్యాక్ని ఫోటోల్లో చూసుకున్నాక ఇప్పుడు ఎంత బెంగ వస్తుందో కదా నాకు, కదా నా శిష్యులకి, గురువు గారు ఇలా అయిపోయారే వండం పైగా నా గురించి నేను పట్టించుకోకపోయినా ఈ దిక్మాలు కూడా ఈ శిష్యులు ఉంటారు కదా వీళ్ళు, గురువు గారు 86లో అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఏమిటండి అని కామెంటు. అందువల్ల కెలక్కండర్రా బాబు అన్నారు ఒకరోజు నేనే. కాబట్టి చెప్పచ్చు ఏంటంటే 86లో ఉన్నట్టుగానేమో 2016లో ఎలా ఉంటాడు, 2016లో ఉన్నట్టు ఎలా ఉంటాడు. కాబట్టి క్రమక్రమంగా రూపాల్లో చాలా మార్పు వస్తాయి. ఏదో మీలాంటి మహానుభావులు అమృతం తాగుంటారు, అందుకే ఎప్పుడు చూసినా మా సత్యనారాయణ గారు చూడండి 30 ఏళ్ళు దాటినటువంటి నవయో ఒకళ్ళు ఉన్నాడు, అది ఆయనకి యోగం తెచ్చిన యోగం. అది ఎవరి యోగం వారిది, అమ్మవారు ఎప్పుడూ తరుణి, అలా తరుణి రూపంలో ఉంటుంది. మనం తరుణి కాదు, తరణ ఉపాయం పొందాలి, తరించే ఉపాయం పొందాలి. అది త్రిమూర్తులు ఇస్తారు అని బృహస్పతి వెంట పెట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాడు, బ్రహ్మని వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు, శివుణ్ణి వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారు, అత్యంత పవిత్రమైన ఆహ్లాదకరమైన క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. క్షీరసాగరం పైన సుధాసాగరం ఉంటుందన్నమాట. సాగరములు మొత్తం 7, సప్త సముద్రాల్లో ఒకటి పాలసముద్రం. పాలసముద్రం మనకు కావలసిన కోరికలు తీరుస్తుంది, సుధాసముద్రం అలా కాదు, ఇక పునర్జన్మ లేకుండా చేస్తుంది. అందుకే అది చిట్ట చివరి సముద్రం అన్నారు. సముద్రాల్లో సుధాసముద్రం ఆఖరిదనమాట. వ్యవహారంలో అప్పుడప్పుడు సుధాసముద్రం, క్షీరసముద్రం రెండు ఒకటేన వాడినా అవి ఒకటి కాస్తమా. భూలోకంలో ఉన్నది లవణ సముద్రం, ఉప్పు సముద్రం. మనకు ఉప్పు చాలు పప్పులో వేసుకోవడానికి, కానీ ఈ ఉప్పు కాకుండా ఇది ఇంకేదన్నా అయితే మనం ఎవరిని పట్టుకోలేము, మనల్ని ఎవరూ పట్టుకోలేరు. అందుకని భగవంతుడు మీ బతుకు ఉప్పు చాలు అన్నాడు. మనకి విశ్వాసం కూడా కావాలి కదా, ఉప్పు తింటే విశ్వాసం ఉంటుందట. అందుకే పూర్వం ఎవరికైనా విశ్వాసం లేకపోతే ఒరే నా ఉప్పు తింటున్నారు ఆ విశ్వాసం చూపించరాని వారు. అందువల్ల విశ్వాసం మనకి చాలా అవసరం కనుక ఉప్పు సముద్రం మనకట్టే పెట్టారు. ఇక్షు సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, సుధా సముద్రం, ఇవన్నీ పైలోకాలకు వెళ్ళిపోయాయి అన్నమాట. ఒకప్పుడు పాపం ఒక అమాయకుడు ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారండి, దేవుడు నిజంగా గొప్పవాడైతే ఇంత అపూర్వమైనటువంటి సముద్రం పెట్టాడు మనకి, కానీ అది ఉట్టి ఉప్పు సముద్రం, ఈ ఉప్పు సముద్రాన్ని పెట్రోల్ కింద మార్చేస్తే ఎంత ఉపయోగపడుతుందండి, అందరం శుభ్రంగా కార్లు వేసుకు తెరచ్చు కదా అన్నాడు. అప్పుడు వెంటనే గురువుగారు అన్నారు, నిజమేరా గురువుగారు, ఎందుకు ఆ గురువుగారు జగద్గురు కృష్ణుడు ఎందుకు, నేనే నా శక్తితో దాన్ని పెట్రోల్గా మారుస్తాను, ఒప్పుకుంటావా అంటే అంతకంటే అదృష్టమా, రండి అన్నాడు. కానీ ఇక్కడే వచ్చినది ఉంది, మరి నీ దగ్గర ఒక అలవాటు ఉంది తెలుసా అంటే ఉందండి అన్నాడు. ఏమిటది, చీటికి వాటికి అగ్గిపెట్టి వెలిగించే అలవాటు. నేను ఇప్పుడు మొత్తం సముద్రాన్ని పెట్రోలుగా మార్చిన తర్వాత నీలాంటి దౌర్భాగ్యుడు ఒక్క అగ్గిపుల్ల గీశాడంటే అది కంటూ పోతే మొత్తం భూమి బూడిదైపోతుంది, భూమి చుట్టూ సముద్రమే కదా, అందుకని ఇప్పుడు ఏం చేయమంటామనగానే వాడు బుర్రగొక్కుని వద్దులండి గురువుగారు అన్నట్ట. అందుకని భగవంతుడు దాన్ని పెట్రోలు డీజిలు చేయట్లా, అది నిజంగా వాడు కోరుకున్నట్టుగా పెట్రోల్ చేసాడు అనుకోండి, పొరపాటున ఒక పిచ్చి పేరు ఎవడో అక్కడికి వెళ్ళేది, ఒక అగ్గిపుల్ల గీశాడంటే అగ్గిపుల్ల ఎందుకు, మన భక్తులే సముద్రం దగ్గర కార్తీక మాసంలో స్నానం చేసి ఒక దీపం వెలిగిస్తారు, ఇక దీపం ఏమిటి, పాపం కాదు మొత్తం పోయినట్టే. వద్దు బర్రు అంటే దేవుడి దగ్గర ఎన్ని దీపాలండి బాబు, దేవుడిని అంటించేస్తున్నారు, శివలింగం లేదు, విఘ్నేశ్వరుడు లేదు, ఎన్నో పర్యాయంలో గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవడాల్సి వస్తుందన్నమాట, ఎందుకంటే కొంచెం పంచి కదా మాకు కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఫ్యాంట్ ఉన్నవాడు కొంచెం జాగ్రత్త పడుతున్నాడు, పంచితో ఉన్నవాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అయితే మీరు ఫ్యాంటు కట్టుకోవచ్చు కదా అన్నాడు ఒక్కర్రాడు. రోజు పంచి కట్టుకుని దీపం అంటుకుంటుందనే బదులు మాకు మళ్ళీ ఫ్యాంటు వేసుకోవచ్చు కదా అన్నాడు. నాయన ఫ్యాంటుకి పంచికి తేడా ఉందిరా, పంచి మనల్ని పట్టుకుంటుంది, పంచిని మనం పట్టుకోవాలి, ఫ్యాంటు నిన్నే పట్టుకుంటుంది, ఫ్యాంట్ ఏం చేస్తుంది గట్టిగా పట్టుకుంటుంది జారదు, పంచో దాన్ని మనం పట్టుకోవాలి కొంచెం జారిపోకుండా. పంచే పరమాత్మ, ఫ్యాంటు జీవాత్మ, జీవుడు మన పట్టుకుంటాడు, ఈ ప్యాంటు ఉందే జీవుడు సంసారంలో పట్టుకుంటుంది, కానీ పంచ పరమాత్మ, అందుకే మనం పట్టుకోవాలి జారిపోకుండా, పరమాత్మను మనం పట్టుకోవాలరా నాయన. అందువల్ల ఇలా ఉండని నేను నిజంగా వాడు చెప్పినట్టే ప్యాంటు చేసుకుని పురాణం చెప్పాను అనుకోండి, అప్పుడు పద్మాకర్ గారు ఏరి అంటారు మీరు, ప్రారంభంలో ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఏరండి అంటారు, నాకేసే చూసి ఈ ఇబ్బందులు ఉంటాయని, కానీ లేకపోతే నాకు కూడా జీన్స్ ప్యాంటు వేసుకుని టీషర్టు వేసుకుని పురాణం చెప్పడానికి అభ్యంతరం ఏం లేదు, ప్రజలు ఇబ్బంది పడతారు, అభ్యంతరం ప్రజలకి నా కోసం కాదు. ఇవన్నీ తెలుసుకుని మనం అనవసరమైనటువంటి ప్రసంగములు చేసి ఈ ఉప్పు సముద్రం బదులు పప్పు సముద్రం ఉండొచ్చు కదా, లేకపోతే ద్రాక్షసారా పెట్టచ్చు కదా, ఇలా ఎవరికి తోచింది వాడు మాట్లాడితే ఎలాగ మరి, గిరీశివను పిచ్చోడు ఉండేవాడు మనకేది కన్యాశుల్క నాటకంలో, వాడు మొత్తం సారా కింద మార్చేస్తాడు. అందులో చూడండి వాడు అంటాడనమాట, పిచ్చాడు, ఆహా ఈ భగవంతుడు చాలా పెద్ద పొరపాటు చేశాడు, ఇంత సముద్రం విశాఖపట్నం దగ్గర పెట్టాడు, కానీ ఈ సముద్రం కనుక కళ్ళు సముద్రంగా సారాగా మార్చేస్తే ఎంత బాగుండు, ఇక అలా అక్కడ గొట్టం వేసుకు తాగొచ్చు, స్ట్రా వేసుకు తాగొచ్చు అన్నాడు. స్ట్రా వేసుకుని తాగితే వీడికి ఎక్స్ట్రా అవుతుంది బొజ్జ, ఆ తర్వాత ఈ వీడు ఉండడు పాపం, తెలియదు పిచ్చివాడి వాడికి. మనకంటే చాలా తెలివైనవాడు పరమాత్మ, ఎక్కడ ఏ వస్తువుని ఎలా సృష్టించాలి, సృష్టి ఎలా నడపాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. తెలిసిన చాలా కాలం క్రితం కాలినడకనే వెళ్ళాట ఒకడు, ఆ రోజుల్లో కాలినడకనే ప్రపంచమంతా తిరిగేవారు. అలా కాలినడకన వెడుతూ వెడుతూ ఒక పిచ్చివాడు ఓ మామిడి చెట్టు కింద పడుకున్నాడు. అది పెద్ద మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టుకి ఇంతంత పిందులు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద కాయలు అవ్వలేదు, బంగినపల్లి రసాలు మొదలైన మామిడికాయలు అన్నమాట. వాడు ఆ మామిడి చెట్టు కింద పడుకున్నాడు. ఆ పక్కనే ఇంతంత పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి, ఏకంగా ఏనుగు తలకాయలంత గుమ్మడికాయలు, అవి నేల మీద పాదుకు కాసు ఉన్నాయి. పడుకున్నవాడు వీడు తిన్నగా ఉండడు కదా, కాలు మీద కాలేసుకు పడుకుని కాసేపు సెల్ ఫోన్ అలా నొక్కుంటూ పడుకునే వాడు, కొంతమంది సెల్ ఫోన్లు పట్టు పడుకుంటారే, అలా పడుకుని తనలో తాను అనుకున్నట్ట, భగవంతుడికి కొంచెం బుర్ర తక్కువ అనుకుంటాను, అదే నేనే కనుక భగవంతుని దగ్గర సెక్రటరీగా ఉంటే చక్కగా సృష్టిని అందంగా మార్చేవాడిని, బుర్ర తక్కువ దేవుడు కాకపోతే ఇంత పెద్ద మాను ఉన్న మామిడి చెట్టుకి ఇంతంత పిందెలు పెట్టాడు, నేల మీద ఉన్న పిచ్చిపాదుకి ఇంతంత గుమ్మడికాయలు పెట్టాడు, ఏం దేవుడండి ఈయన అనుకున్నట్ట అనుకుని నిద్రపోయాడు. ఇంతలో ఢాం అనే శబ్దంతో గుండు పగిలింది. ఏమిటో చూస్తే పైనుంచి ఇంత మామిడి పిండి పడింది నెత్తి మీద. వెంటనే తలకాయ బొప్పి కట్టినంత పని అయింది, మామిడి పిండి పగిలింది, వీడి బుర్ర పిండి పగిలింది. వాడు కాసేపు అలా తల కొట్టుకుని అప్పుడు చూశాడు భగవంతుడు, గాడ్ ఈజ్ గ్రేట్, సందేహం లేదు. ఈ గుమ్మడికాయలే కనుక దానికింటే ఒకదాని తర్వాత ఒకటి ఢాం ఢాం అని ఆ గుమ్మడికాయలు అందులో ముచ్చిక వైపు నుంచి పడితే ఆ ముచ్చిక నా పిచ్చికిని పగలగొట్టేవి, ఈ బుర్రలోకి దిగేవి. మీరు చూసారు ముచ్చికి దగ్గర మరీ గట్టిగా ఉంటుందండి, గుమ్మడికాయ ముచ్చుకు ఉంటుంది అది, ఓరి నాయన కుంకుడుకాయల రైలో ఉంటుంది. గుమ్మడికాయ నేల మీద గట్టిగా కొట్టాలంటే ఎంతో శక్తి కావాలి, ముదిరేక. ఇలాంటి గుమ్మడికాయల పైన ఉండి ఒకదాని తర్వాత ఒకటి తెగి నా బుర్ర మీద పడితే ఇహ తర్వాత ఈ బుర్ర ఉండదు, ఎర్రగా నెత్తురు వస్తుంది, కర్రతో కొట్టినట్టు పగిలిపోతుంది. అందువల్లే భగవంతుడు ఏం చేశాడనమాట, గుమ్మడికాయను పట్టుకొచ్చి నేల మీద పెట్టాడు, ఈ మామిడి పిందెలు పైన పెట్టాడు. రామచంద్ర నువ్వు ఎంత గొప్పవాడో ఏ బాబు, భగవంతుడు సృష్టిలో తప్పు పట్టుకోవడం ఏమిటన్నాడు. మనం ఎప్పుడైనా ఆయన తప్పు పట్టుకుంటే ఒక్కసారి గుండు మీద మాత్రం ఓ పండు బారేస్తాడు, ఆ తర్వాత మనం తుండేసుకు తిరగవలసింది. ఆయన చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఎక్కడ ఏమి చెయ్యాలో అది నిర్ణయిస్తాడు అటువంటి పరమాత్ముడు ఆయన. అటువంటి పరమాత్మ దగ్గరికి ఈ త్రిమూర్తులు ఉన్నటువంటి చోటికి, శ్రీమన్నారాయణుడు ఉన్న చోటికి వెళ్ళి భక్తితో శ్రద్ధతో క్షీర వారాశిలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. ప్రభు, ఈ క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద శయనించి నువ్వు సుఖంగా ఉన్నావు, కైలాసంలో శంభుడు సుఖంగా ఉన్నాడు, ఇటు బ్రహ్మ సుఖంగా ఉన్నాడు, ఎటొచ్చెటిపోయే దేవతలమే నానా కష్టాల పాలవుతున్నాం, ఏ ముహూర్తంలో బ్రహ్మదేవుడు మమ్మల్ని సృష్టించాడో తెలియదు, పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు మాకు సుఖం లేదు, సుఖం 10 ఏళ్ళు ఉంటే దుఃఖం 100 ఏళ్ళు ఉంటుంది, ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాను, కొద్ది రోజులకి హిరణ్యకశిపుడు వచ్చి పడ్డాడు, ఓసారి హిరణ్యాక్షుడు వస్తాడు, మళ్ళీ వాడిపోతే వాళ్ళ వారసులు వస్తున్నారు, ఓసారి బలిచక్రవర్తి వస్తాడు, లేకపోతే ఇంకో చోటసారి ఇంకో చక్రవర్తి వస్తాడు, అసలు ఈ రాక్షసులు వచ్చారు అంటే మా మీదే పడుతూ ఉంటారు. ధర్మంగా ఉండేటటువంటి పరిపాలన మీద అవిశ్వాసం తేవడమే రాక్షసుల లక్షణం. ధర్మంగా ఎవడన్నా పరిపాలిస్తే వాడిని 5 ఏళ్ళు ఉండనివారు, మధ్య మధ్యలో అవిశ్వాసం తెచ్చి నెత్తి బొప్పి కట్టి దెబ్బతింటూ ఉంటారు వాళ్ళు. ఇటువంటి ఈ దౌర్భాగ్యపు రాక్షస జాతిని సృష్టించి మమ్మల్ని ఏడిపిస్తున్నావు స్వామి, ఏమిటిది? మహిషాసురుడి సంగతి నీకు తెలుసు కదా, వాడు త్రిమూర్తులు ఓడించాడు, మమ్మల్ని ఓడించాడు, మీరంటే ఏ ఇబ్బంది పొందరు గనక సుఖంగా ఉన్నారు, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పల్చలను జాలిపడియనేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగేనేడు. 3 లోకాలు పరిపాలించే ఇంద్రుడు ఆ సామ్రాజ్య వైభవం విడిచిపెట్టి ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నాడు. ఎంతో గారంగా ఇంద్రుడి దగ్గర పెరిగినటువంటి ఇంద్రుడి కొడుకు జయంతుడు కానీ, తక్కిన దేవతల పిల్లలు కానీ వాళ్ళు సామ్రాజ్యం విడిచిపెట్టి తిండి కోసం ఇది అంత గారంగా పెరిగిన వాళ్ళు. ఇంట్లో అన్నం తినరా అంటే ఆకలి వేయటం లేదని గారంగా బతికారట. ఈ పిల్లలకు లక్షణం ఉంటుంది, తినండ్రా తినండ్రా అని తల్లిదండ్రులు అడిగితే అబ్బాయి ఆకలిగా లేదు మమ్మీ తర్వాత తింటామంటారు. ఆ తర్వాత ఇలా కష్టం వస్తే ఆకలి అంటే ఏమిటో తెలుస్తుంది, ఏడుస్తారు. ఎంతో గారంగా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన జయంతాదులకి తిండి లేక అలవటించిపోతున్నారు ఇవాళ అడవుల్లో ఉన్న కొండలతో గుట్టలతో ఉన్నటువంటి పిల్లల దగ్గర, శబర పిల్లల దగ్గర, శబరారంభకుల దగ్గర, గిరిజనుల పిల్లల దగ్గర కలిసి వాళ్లతో పాటు ఆడుకుంటూ ఎవర్రా మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే పెట్టండి, మాంసం ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్లతో కలిసి ఏకలు నెత్తి మీద పెట్టుకుని కుర్రో కుర్రని తిరుగుతున్నారు. ఈనాడు ఎండ మోహన్ చూసి ఎరగనటువంటి ఇంద్రుడి భార్య శచీదేవి అంతఃపురంలో హాయిగా విశ్రాంతి తీసుకునేటటువంటి శచీదేవి ఇవాళ శబరులు వేసుకున్నటువంటి చూరు దగ్గరికి వెళ్ళి, గుడిసె దగ్గరికి వెళ్ళి, ఆ గుడిసెకి బయట ఉన్న వేళ్లాడుతున్న చూరు దగ్గర చీరపరుచుకు పడుకుందట. చాలా కాలం నుంచి ఇంద్రుడి భార్య శచీదేవి శబరుల యొక్క పాకల దగ్గరికి వెళ్ళి ఆ పూరి పాకల చూరు దగ్గర నేల మీద గుడ్డపరుచుకొని చీర, పాత చీర పరుచుకొని దాని మీద పడుకుంటోంది. ఒకప్పుడు అంతఃపురంలో ఉన్నది శచి అప్పుడు శుచిగా ఉంది, ఇప్పుడు ఇంటి చూరు దగ్గర ఓ పాడైపోయినటువంటి చీర పరుచుకొని దాని మీద పడుకుంటోంది పాపం. ఈ విధంగా మేమంతా నానా కష్టాల పాలైపోయాం. మూడు లోకాలు మాకు దూరం అయిపోయాయి. మేము ఎక్కడున్నా మహిషాసురుడి కింకరులు పరిగెత్తుకొస్తున్నారు. జడిసిపోయి మారు వేషం వేసుకున్నాం, మానవులుగా మారిపోయాం. మేమెవరమో తెలియకుండా గుట్టుగా బతుకుతున్నాం. కానీ ఎంతకాలం ఇలా మమ్మల్ని ఇంకెవరూ రక్షించరా అనగానే శ్రీమన్నారాయణుడు, నాయనలారా మనం చేసుకున్న కర్మ మన అందరం అనుభవించక తప్పదు. మీరంతా ఒకప్పుడు ఓ పొరపాటు చేశారు. సుహోత్రుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఈ ఇంద్రుడికి వాళ్ళకి కష్టం రావడానికి మూల కారణం ఏమిటో ఇది వింటే మనకే తెలుస్తుంది. సుహోత్రుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. చక్కగా యజ్ఞం చేసేవాట ఆయన. భగవంతుడు ఆయనకి మంచి కంఠం ఇచ్చాడు. ఆయన అమ్మవారి భక్తుడు కూడా. రోజు అమ్మవారి యొక్క మంత్రాలను ఉపాసన చేస్తూ యజ్ఞం చేసేవాడు ఆయన. ఓసారి అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమై అధర్వ శీర్షము అనే ఒక శీర్షాన్ని చదవమన్నది. అమ్మవారి శక్తి అంతా దేవి అధర్వణ శీర్షంలో ఉంటుంది. దేవి అధర్వ శీర్షం అంటారు. అది ఎలా ఉంటుందన్నమాట, దేవతలంతా అమ్మను నువ్వు ఎవరు అని అడిగితే అమ్మవారు స్వయంగా తన గురించి చెప్పింది. తనను గురించి అమ్మ చెప్పుకున్న వేదం అది. అందుకే దేవి అధర్వ శీర్షం అంటే అమ్మే. ఇంకా అమ్మవారికి దానికి భేదం లేదట, అమ్మకి దానికి అభేదం పాటించమన్నారు. పుస్తకమే అమ్మ, అమ్మే పుస్తకం అన్నమాట. సర్వే వై దేవా దేవి ఉపతస్తు కాశిత్వం మహాదేవి సాబ్రవీదహం. ఒకప్పుడు దేవతలంతా అమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ దేవి దగ్గరికి చేరి నీవెవరవమ్మా అని అడిగారు. అప్పుడు ఆవిడ స్వయంగా చెప్పింది, నేనే ఈ దేవతలంతా, మీ రూపంలో ఉన్న శక్తిని నేను, మీరు మాట్లాడే శక్తి నేను, మీరు నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రించడానికి అవసరమైన శక్తి నేను, మీరు తింటున్నప్పుడు తినడానికి ఉపయోగపడే దంతాలు నేనే, దంతాల చేత నమలబడి లోపలికి వెళ్ళే ఆహారము యొక్క గుజ్జు నేను, ఆ గుజ్జుని అరిగించే వైశ్యానర శక్తి నేను, తద్వారా జీవులలో రక్తము మొదలైనటువంటివి మారేటటువంటి శక్తి నేనే, ఆ రక్తాలలో ఉండే శక్తి నేనే, ఆ రక్తం ప్రవాహంగా అన్ని చోట్లకి పంపేది నేనే, దానివల్ల పని చేయడానికి పనికొచ్చే శక్తి నేనే, ఈ విధంగా అన్నీ నేనే. మాట్లాడే మాట శక్తి, వాక్శక్తి, నిద్రాశక్తి, కార్యశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమస్త నేనే. ఓ మనిషిలో నేను ఈ పని చెయ్యాలి అని ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పమునకు ఇచ్చ, కోరిక అని పేరు. ప్రతివాడికి ఇచ్చ ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? ఒక్కొక్కడు బాగా చదువుకోవాలి అనుకున్నాడు. ఆ చదువుకోవాలనేది ఒక ఇచ్చ. కొంతమంది సాయంకాలం 6 అయ్యేసరికి ఉపన్యాసానికి పరిగెత్తుకు రావాలనుకున్నారు. ఈ వినాలనుకునేది ఒక ఇచ్చ. కొంతమంది బాగా డబ్బు పోగేయాలనుకుంటారు, అది వాడిచ్చ. నేను ఉన్న కాశీలోనే స్థిరపడి చివరి రోజులో చచ్చిపోవాలనుకున్నాను, ఇది ఒక ఇచ్చే. ఇలా ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఇచ్చ ఉంటుంది. ఈ ఇచ్చ అనేది నేనే, అందుకే నన్ను ఇచ్చాశక్తి అన్నారు. దీనికే సంకల్పం అని కూడా పేరు. ఇది లేకపోతే ఏ పని చేయలేం మనం. ఇప్పుడు ఇచ్చాశక్తి ఉన్న ఆ ఇచ్చ కోరిక నెరవేరడానికి తెలివితేటలు అవసరం. నీకు ఒక కోరిక ఉంది, కానీ ఆ కోరిక నెరవేరాలంటే ముందు బుద్ధి ఉండాలి. ఒక వ్యక్తి నేను ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్నాడు. వాడు ఉద్యోగం పొందాలంటే ఆ ఉద్యోగం పొందడానికి కావలసిన ప్రయత్నం చెయ్యాలి. ఒక ఆయన ఇంజనీర్ అవ్వాలనుకుంటే బీటెక్కో ఎంటెక్కో ఇంకోటో చదవాలి కదా. లేదా లెక్చరర్ అవ్వాలనుకుంటే ఓ ఎంఏయో ఇంకోటో చదవాలి కదా, పిహెచ్డి చేయాలి కదా, ఉద్యోగానికి కావలసినటువంటి పరీక్షలు రావడం రాయడానికి కావలసిన తెలివితేటలు కావాలి కదా. ఈ జ్ఞానమే లేకపోతే వాడు అనుకున్నటువంటి లక్ష్యం సాధించలేడు. ప్రతి వ్యక్తి ఇచ్ఛని పొందడమే కాదు, ఈ ఇచ్ఛని నెరవేర్చుకోవడానికి కావలసిన తెలివితేటలు కూడా పొందాలి. ఆ తెలివితేటల్ని జ్ఞానము అంటారు. ఈ జ్ఞానశక్తి నేనే, అందుకే ఇచ్ఛాశక్తి తర్వాత రెండవది జ్ఞానశక్తి. ఇప్పుడు కోరిక ఉన్నది, కోరికని నెరవేర్చుకోవడానికి కావలసిన తెలివి ఉన్నది. ఉన్న నేను కోరికని కోరి మంచి తెలివితేటలుండి అలా నిద్రపోతూ కూర్చుంటే పని చెయ్యకపోతే ఏం ఉపయోగం అండి? తెలివి ఉందిట, కోరిక ఉందిట, కానీ క్రియ లేదు, శూన్యం, పని చెయ్యడు వాడు. పని చేయకపోతే ఉపయోగం లేదు. ఉపన్యాసం వినాలి వినాలనుకుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచో లేకపోతే ఆటోలోనో కారులో రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మళ్ళీ లోపలికి నడిచి రావాలి. వచ్చిన తర్వాత కూడా నిద్రపోకుండా చెవులు ఇక్కడ దృష్టి పెట్టి వినాలి. వింటే అప్పుడు మీకు తత్ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతివాడు కష్టపడాలి, పని కూడా చెయ్యాలి. ఈ పనిని క్రియ అంటారు. ఈ క్రియాశక్తి నేనే. ఈ విధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే పేరుతో ఉన్న త్రిశక్తులు నేను. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా ఏమని చెప్పారు? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఈ మూడు ఉండడం కోసమే రోజు ఆవిడని పట్టుకోవాలన్నమాట. ఓ పరమేశ్వరి ఇవన్నీ నాకు ఇయ్యి, ఈ మూడు నాలో ఉండాలి, ఉన్నవాటిని నేను వినియోగించుకోవాలి, ఇందుకోసం నా వెంట ఉండి నన్ను ఎప్పుడూ నడిపిస్తూ ఉండు, యథాయోగ్యం తథాకురు అని రోజు ప్రార్థిస్తే మనం దేనికి అర్హులమో అది ఇస్తూ ఉంటుందన్నమాట. కోరిక కోరడమే కాదు, ఆ కోరికకి తగిన జ్ఞానం కావాలి. జ్ఞానం ఉండడం కాదు, క్రియ ఉండాలి. ఆ క్రియ కూడా సక్రమక్రియ అయి ఉండాలి. అక్రమక్రియ వల్ల మళ్ళీ పతనమవుతాం. ఇటువంటి దానిని నేనే, ఈ క్రియాశక్తి స్వరూపిణిని నేను. నేనే సకల దేవతల రూపంలో ఉన్నాను. ఈ ఇంద్రాది దేవతలంతా నేనే, ఈ శచీదేవి మొదలైన స్త్రీలు నేనే, ఈ ఆహార పదార్థాలు నేనే, ఇవన్నీ నేనవడం వల్లే నన్ను సర్వచైతన్య రూప అన్నారు. దేవీ భాగవతం అసలు ప్రారంభమే ఈ మంత్రంతో మొదలెట్టారు తెలుసా? ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ శ్లోకంతో ఈ మహామంత్రంతో వేదవ్యాసుల వారు దేవీ భాగవతం ప్రారంభించారు. సర్వచైతన్య రూపాం, సకల ప్రాణులలో ఉన్న కదలే శక్తి ఆ అమ్మ. నేనున్నాను, నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, ఇది వ్యష్టి చైతన్యం. అంటే ఒక్క వ్యక్తిలో మాత్రమే ఉన్న చైతన్యం. ఇలా ఎన్ని వ్యక్తులు, ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు ఈ సృష్టిలో ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. అనంత ప్రాణులు ఉన్నారట. పాములు, తేళ్ళు, జర్రులు, గేదెలు, ఆవులు, కుక్కలు, పిల్లులు, ఈ మానవులు, కొండలు, గుట్టలు, వృక్షాలు, ఇవన్నీ ప్రాణులే. ఈ ప్రాణులన్నిట్లోనూ చైతన్యం ఉన్నది. ఆఖరికి బండరాయిలో కూడా ఉంది చైతన్యం. కాబట్టి బండరాయిని మనం చెక్కుతూ ఉంటే మనం ఎలా చెబితే అలా విని ఓ అందమైన విగ్రహంగానో, ఓ మెట్టుగానో, లేకపోతే ఒక రాయిగానో, ఈ గ్రానైట్ రాయిగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నిటిలో చైతన్యం ఉన్నది. ఈ అన్ని ప్రాణులలో ఉన్న చైతన్యమును సర్వచైతన్యము అంటాం. ఓ అమ్మా, నీవు సర్వచైతన్య స్వరూపిణివి, ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి కదలే శక్తివి, కదలించే శక్తివి, నీవు మొదటి శక్తివి. ఆద్యాం అంటే మొట్టమొదటి శక్తివి. విద్యాంచ ధీమహి, కేవలం కదిలించడమే కాదు మొదటి శక్తే కాదు, అందులో జ్ఞానం కూడా ఉండాలి. శక్తిలో జ్ఞానం లేకపోతే ఉపయోగం లేదు. అది విద్య. విద్య గ్రహించున్నది, జ్ఞానముతో కూడినది, తెలివితేటలతో కూడినది, పవిత్రమైన తెలివితేటలతో కూడినది. విత్తు అంటే తెలియట, జ్ఞానం అని అర్థం. అది ఉంది కనుక విద్య అన్నాం మనం. అది కూడా మరి మామూలు విద్య కాదు, అది శ్రీ విద్య అయి ఉండాలి. అంటే సమస్త లోకాలకి ఉపయోగపడాలి, తనను తాను ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడాలి. ఈ వ్యక్తికి పునర్జన్మ లేకుండా చేసేటటువంటి మోక్ష విద్య శ్రీ విద్య అంటే. అటువంటి విద్యాస్వరూపిణిని నిన్ను మేము ధ్యానిస్తున్నాము. ఎందుకు ధ్యానిస్తున్నాము? మా బుద్ధిని నీవు సక్రమముగా నడిపించదవుగాక, ఈ బుద్ధిని ప్రేరేపించదవుగాక, ఈ బుద్ధిని ఇలా ఇలా నడుచుకోవడానికి వీలుగా ప్రేరేపించి కదలించి మమ్మల్ని అపవిత్రులు చేయకుండా ఉందవుగాక. బుద్ధిని ఆవిడ సక్రమంగా ప్రేరేపించాలి. బుద్ధి ఉంటుందిట, టక్కన గుర్తుకు రావాలండి. అది దానికి స్ఫురణ అని పేరు. చదువుకుంటాడు ఒక్కొక్కడు, తీరా ఉపన్యాస వేదికకు వస్తే అంతా మర్చిపోతాడు. ఏం చెప్పాలో మర్చిపోతాడు, అసలు మర్చిపోయి ఇంకో దానికి కడతాడు. ఒకవేళ ఇంకో దానికి కడితే డివియేట్ అయితే మళ్ళీ ఇందులోకి రాలేడు వాడు. అప్పుడు ఉపయోగమే ఉన్నది? నీ దగ్గర ఎంత విద్య ఉన్నా సమయమునకు గుర్తుకు రావాలి. ఆ గుర్తుకు రావడానికి స్ఫురణ అన్నమాట. స్ఫురణ ఉన్నవాడు ఏ పనైనా చేయగలుగుతాడు. చమత్కారం ఉండాలి. అవధానంలో వాడు ఏమడుగుతాడో తెలీదు. టక్కన వాడికి అడిగిన వెంటనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే దానికి స్ఫురణ అని పేరు. అది బుద్ధి అంటే. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? అమ్మ ప్రేరేపిస్తే. అందుకే జ్ఞానులు ఎప్పుడూ విద్యాస్వరూపిణి అయినటువంటి అమ్మని అత్యంత భక్తితో నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానస్వరూపిణిని, విద్యాస్వరూపిణిని, సమస్త లోకాలని ప్రేరేపించే చైతన్య స్వరూపుణిని నేనే అని అమ్మ చెప్పింది స్వయంగా. అహం పురుషా పురుషస్వరూపిణి, నేను పురుషుణ్ణి అపురుషుణ్ణి కూడా, స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు, నపుంసకుణ్ణి కాదు, కానీ నేను శక్తిస్వరూపిణిని గనక, ఆ శక్తి నా అధీనంలో ఉంటుంది గనక ఒక్కొక్కప్పుడు త్రిమూర్తులు అనే పేరుతో పురుష రూపంలో ఉంటాను, ఒక్కొక్కప్పుడు అమ్మ అనే పేరుతో స్త్రీ రూపంలో ఉంటాను, ఒక్కొక్కప్పుడు వీటికి అతీతంగా ఉంటాను, ఈ కొండలు గుట్టలు మొదలైన అన్ని రూపాలు ధరిస్తూ ఉంటాను, మళ్ళీ వీటిని ఉపసంహరిస్తూ ఉంటాను, అందువల్ల నన్ను విడిచి మరొక శక్తి లేదు, అందుకే నేను ఆదిశక్తిని అని దేవతలకి చెప్పింది. అటువంటి పరాశక్తి గురించి పూర్వం సుభోత్రుడు అని పేరు కలిగిన ఒక ఋషి తపస్సు చేశాట. ఈ మంత్రాలను చదువుకుంటూ యజ్ఞం చేసి అమ్మని ప్రార్థించాడు. నిజానికి ఆ సుభోత్రుడు అనేటటువంటి మహర్షికి కోరికలు ఏం లేవుతమా? కేవలం నిష్కామంగా జపం చేసేవాడు ఆయన. పాపం ఇంద్రుడికి తెలియదు, కోరికలు లేకుండా సుహోత్రుడు అనేవాడు అమ్మవారి యొక్క ఉపనిషత్తుని దేవి అథర్వ శిరషాన్ని చదువుతూ యజ్ఞం చేస్తూ ఉంటే ఆయనకి భయం వేసింది. ఈ సుహోత్రుడు అంబాయాగం చేస్తున్నాడు, అమ్మ గురించి యాగం చేస్తున్నాడు, ఈ యాగంలో దేవి యొక్క మంత్రాలు చదువుతున్నాడు. రేపు అమ్మ ప్రత్యక్షం అవుతుంది, ఇతని యాగాన్ని మెచ్చుకుంటుంది. ఈతడు చేసే యాగమును మెచ్చుకుని, ఈతడు చదివే మంత్రములను మెచ్చుకుని సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమైతే అప్పుడు వీడు ఏం కోరతాడబ్బా? కొంపదీసిన ఇంద్ర పదవిని కోరాడు కదా, ఏమో ఎందుకైనా మంచిది, వీడు ఇంద్ర పదవినే కోరతాడేమో నాకు అనిపిస్తోంది అని లోపల అనుమానించాట. మనం ముందే చెప్పుకుంటున్నాం, సుహోత్రుడికి కోరికలు లేవు, కేవలం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనే కోరికతో మాత్రమే ఆయన యజ్ఞం చేస్తున్నాడు. కానీ ఇంద్రుడికి ఏమనుమానం వచ్చిందంటే, ఇతడు తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షం అయితే నా ఇంద్ర పదవి ఇచ్చేయమంటాడేమో, అప్పుడు నా ఇంద్ర పదవి పోతే ఎలాగా? పదవి పోతే నేను బతకలేను బాబోయ్, పదవి కోసమే కదా మానవులు ఎన్ని కష్టాలు పడుతున్నారు, అటువంటి పదవి రాకరాక వస్తే దాన్ని వదిలిపెట్టడంటే మాటలా అని కొంచెం భయపడి ఈ తపస్సుని యజ్ఞాన్ని బాడు చేయడానికి పులోమ అని పేరు కలిగిన ఒక అప్సరసను పంపాడు. ఈవిడ కూడా ఇంద్రుడి భార్యలాగా చాలా అందంగా ఉంటుంది. ఈ పులోమని పంపేట. ఓ ఏమి సౌందర్యవతండి ఆవిడ. ఆవిడ వచ్చి రకరకాల పాటలు పాడింది. ఓ మునీశ్వర, నీ మనస్సు మరల్చుకో, ఎందుకు ఈ యజ్ఞములు? యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? యజ్ఞాలు చేయడం వల్ల స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తే మళ్ళీ మేము అప్సరసలను ఎదురుకుండా ఉంటాం. ఎప్పుడో యజ్ఞం చేసి చచ్చి స్వర్గానికి వచ్చి అప్సరసలు పొందు పొందే కంటే ఇప్పుడు నీ ఎదురుగుండా వచ్చిన నన్ను పట్టించుకోరా బాబు అందుట. ఎప్పుడో వచ్చే యోగం కంటే ఇప్పుడు వచ్చిన యోగం చూసుకో, ఈ యాగం విడిచిపెట్టండి. యాగము యోగము భోగములన్నీ మా బిగి కౌగిలి సుఖములకేగా అన్నదాన్ని. ఆయన ఏం పట్టించుకోలేదు. ఆవిడ నృత్యం చేసింది, పాడింది, ఆడింది, ఆఖరికి వెనక నుంచి వచ్చి ముట్టుకుంది. ముట్టుకోగానే ఈ మహాత్ముడు నిర్వికారుడు కదా, ఆయన ముట్టుకోగానే నల్లగా మారిపోయిందట. దుర్బుద్ధితో మహాత్ముల్ని ముట్టుకుంటే వాళ్ళ శరీరం నల్లగా మారిపోతుంది. దాంతో ఒక్క దెబ్బ కావిడ ఎందుకు పనికిరాకుండా అయిపోయి కురూపిడి అయిపోయి నల్లగా మారిపోయి పెద్ద శబ్దం చేసుకుంటూ కుప్పకూలిపోయింది. దేవేంద్ర రక్షించింది, ఇంద్రుడు వచ్చాడు. ఏమిటి ఇలా అయిపోయావంటే, నీ అనుగ్రహం నాయన, నువ్వు సుఖంగా పైనుండి వీడి యజ్ఞం పాడు చెయ్యను, నన్ను గెంటావు, నేను ఆడాను పాడాను ఎన్ని పాటలు పాడినా వీడి మనస్సు కరగడంలా, ఈ సినిమాలు షికారులు చూసి మనస్సు పాడు చేసుకోవడానికి వీడు భూలోకంలో ఉన్న సినిమా పిచ్చాడా? ఆయన యజ్ఞం చేస్తున్న మహాత్ముడు, ఆయన పద్మాగర్ గారి 18 పురాణాలు విన్న పుణ్యాత్ముడు, వాడంత తేలిగ్గా మనసు మారుతూ ఉంటాడా? మధ్యలో నేను ఇలా పాడైపోయానంటే పర్వాలేదులే, ఒక్క 100 ఏళ్ళు ఈ పాపం అనుభవించు, ఆ తర్వాత 100 ఏళ్ల తర్వాత నేను ఒక యజ్ఞం చేసి నేను మారుస్తాను. అంటే ఒకసారి ఋషిని ముట్టుకుంటే రూపం మారిపోతే 100 ఏళ్ళ దాకా మారదట రూపం. 100 ఏళ్ళు అనుభవించన్నాడు ఇంద్ర. 100 ఏళ్ళు అనుభవించక తప్పదా అంటే మరి ఏం చేస్తాం, నా అసిస్టెంట్వి, నా పాపాల్లో నువ్వు పాలు పంచుకోక తప్పదు, ఒక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ నీకు స్వర్గం వచ్చేలా చేస్తానులే అన్నట. ఆ తర్వాత ఇంక ఈతన్ని ఇంద్రియములు చలించేలా చేసి పాడు చెయ్యలేం, అప్సరసల ద్వారా ఇతని మనస్సు మార్చలేం, ఇతని అప్సరసలకు లొంగడు, ఇంక ఒకటే మార్గం అనుకుని ఓ పెద్ద దున్నపోతు రూపం ధరించి సకిలిస్తూ వెళ్ళి కొమ్ములతో ఆయన పొడిచాట. ఆ మహర్షి ఈ కొమ్ములతో తండ్రి పొడిచిన ఇంద్రుని చూశాడు. నిష్కాముడనై కేవలం జగన్మాత అనుగ్రహం కోసమే యజ్ఞము చేస్తున్న నన్ను దొన్నపోతు రూపం ధరించి మహిష రూపం ధరించి కొమ్ములతో పొడిచి యజ్ఞం పాడు చేయాలని ప్రయత్నించావు. నీలాంటి దొన్నపోతులు ఎన్ని మీద పడినా నా శరీరానికి ఇంత గాయం కాదు, ఇది వజ్ర శరీరం, కారణం అమ్మ అనుగ్రహం ఉన్నది నాకు. నువ్వు నన్నేం చేయలేవు, కానీ దొన్నపోతు రూపంతో నన్ను పొడిచావు కదా, కాబట్టి భవిష్యత్తులో మహిషుడు అని పేరు కలిగిన ఒక అసురుడి వల్ల నీ ఉసురు కోల్పోయి అసురుసురు అంటూ నీ పదవికి ఎసరు రాగా భూలోకంలో నానాయాతనలో పడు అని సుహోత్రుడు నేను శపించాడు. ఆ శాపమే ఈ మహిషాసురుడి ఆవిర్భావం. అందుకే మహర్షుల తోలికి వెళ్ళకూడదు నాయన అన్నాడు విష్ణు. అంటే ఇప్పుడు ఈ ఇంద్రుడు అనుభవించిందల్లా పాత పాపమే. ఒక మహర్షి యజ్ఞం పాడు చేయాలనుకున్నాడు ఆయన, ఇప్పుడు దొన్నపోతు చేతిలో అవమానం పాలయ్యాడు మహిషాసురుడి చేతిలో. కాబట్టి మహర్షుల తోలికి వచ్చిన వాడు ఎవడన్నా బాగుపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. మీరు ఏ ఋషి తోలికి వచ్చినా ఏ సాధువు తోలికి వచ్చినా మళ్ళీ మొట్టమొదటికి వస్తున్నాం మనం తెలియకుండానే. సాధువులకి బాధ కలిగించినటువంటి ఎంత గొప్ప తపస్యాలు అయినా భ్రష్టుడైపోతాడు. ఇంద్ర పదవే పోయిందండి ఆయనకి. ఒక ఋషి ఒక సుహోత్రుడికి అన్యాయం చేస్తే ఇంద్ర పదవి పోయింది. మరి ఇప్పుడు కలియుగంలో సాధువుల్ని గెంటుతున్నాం మనం, ఇప్పుడు మన పదవులు ఎలా అవుతాయో ఒకసారి ఆలోచించండి. అందుకే వాళ్ళ తోలికి వెళ్ళదు బాబోయే 100 సార్లు చెబుతున్నాను నేను. తెలిసి కానీ తెలియక కానీ మనం సాధువులకి మానసిక బాధ కలిగించకూడదు. బాధ కలిగితే వాళ్ళు ఏమనకపోవచ్చు, కానీ ఆ బాధ మనల్ని అనేక విధాలుగా బాధలకి గురి చేస్తుంది. జ్ఞానం కలిగిన మనం ఈ రోజు నుంచి సద్గురువుల్ని పూజిద్దాం. ఎప్పుడూ కూడా పౌరాణికులు, గురువులు, పీఠాధిపతులు ఇటువంటి వాళ్ళని వీలున్నంత వరకు గౌరవించండి, పూజించండి. ఇష్టం లేకపోతే మాట్లాడుకోరుకోండి. తిట్టద్దు అసలు. ఎందుకు తిట్టవలసిన అవసరం వచ్చింది మనకి? మనం అనవసరంగా ఇతరుల తోలికి పెడుతున్నామా, ఇతరులను తిడుతున్నామా? అది ఎప్పుడూ మంచిది కాదు. అన్నిటికంటే వచనం చాలా ప్రమాదకరమైనది. ఒక్క వాక్కు గనక నియమం లేకపోతే దానివల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత అంటోంది నీతి శతకం. నాయన ప్రేమగా మాట్లాడితే సకల ప్రాణులు సంతోషం పొందుతాయి. ప్రేమగా పిలవండి మీరు. కుక్కలు కూడా వస్తాయి మన దగ్గరికి. కుక్కలు కూడా కుక్క కుక్క అన్న, లేదా మీ భాషలో టామీ అంటే ఏమీ అని నాలుక మన మీద పెట్టి నాగుతుంది. అవునా? అది కుక్క కూడా టామీ అంటే ఏమీ అని వస్తుంది. అదే దాన్ని చీపు అంటే భౌ అంటుంది, మురుగుతుంది. వీధిలో వెళ్ళే కుక్కను చూసారా? మీరు బిస్కెట్ వేసారంటే పాపం తోక ఆడించుకుంటూ వస్తుంది. ప్రేమగా పిలిస్తే దానికి ఏదో పేరు పెట్టి పిలవండి చక్క. మన పేరే దానికి పెట్టండి చక్క, గొడవ ఉండదు. మనకి కుక్కకి తేడా ఏముంది కనుక? కనీసం కుక్కకి విశ్వాసమైన ఉంది కదా. కాబట్టి ఎవడికి వాడే వాడి పేరుతోటి కుక్కను పిలుచుకుని రావే రావే అంటే వస్తుంది పాపం. చీ అంటే అసహ్యించుకుంటుంది, కొరుకుతుంది. ప్రేమగా మాట్లాడితే సర్వే తుష్యంతి జంతవహ, జంతవహ సర్వే, జంతువులన్నీ తుష్యంతి సంతోషిస్తున్నాయి. ప్రేమగా మాట్లాడితే జంతువులు కూడా సంతోషిస్తున్నాయి. చూసారు మీరు ఆవులను కూడా? శంకర అని పేరు పెట్టారు చక్కగా దూడకి సద్గురువులోనా. అప్పుడు అది ఎంతో ప్రేమగా మన దగ్గరకు వస్తుంది. మనం అదే దానికి వేరే పేరు పెడితే ఆ పేరుకు తగినట్టుగా ప్రవర్తిస్తుంది. నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంతో చెబుతున్నాను, కొంచెం దృష్టిలో పెట్టుకోండి. చాలా కాలం క్రితం ఓ ఇంట్లో పిల్ల పుడితే ఆ పిల్ల దగ్గరికి అందరూ వెళ్ళి రాక్షసి అని ఆనందంగా పిలిచేవారు. నిజంగా ఆ పిల్ల రాక్షసి రాక్షసి అనగా అందరి మీద గయ్యేలు అడిగింది. ఎవడు రాక్షసి అని పిలిచారో వాళ్ళు కొరికేది కొట్టేది. నేను ఆ ఇంటికి వెళ్ళాను. మా పిల్లండి విచిత్రంగా ప్రవర్తిస్తోందండి, అందరినీ కొరుకుతుందండి, కొడుతుందండి, ఏం చెయ్యాలండి అన్నారు. ఈ పిల్ల జాతకం ప్రకారం అలా చేయకూడదే, కానీ ఎందుకు చేస్తుంది అనగానే ఇంట్లో వాళ్ళ అమ్మ వచ్చి ఏమే పిల్ల రాక్షసి అనగానే అది గయ్యి అని మీదకి వెళ్ళింది. అప్పుడు నాకు వెలిగింది, తల్లి ఇప్పుడు అర్థమైందా, పిల్ల పుట్టినప్పటి నుంచి రోజు దాన్ని నువ్వు రాక్షసి రాక్షసి అంటున్నావు, నీ వాక్ ప్రభావంతో అది రాక్షసి అయ్యింది. ఈ రోజు నుంచి దేవత దేవత అని పిలిచావంటే ఆ పిల్ల ప్రశాంతంగా నీ దగ్గరికి వస్తుంది. అమ్మ బాలాదేవి శ్రీ విద్యాస్వరూపిణి జగన్మాత అని పిలిస్తే ఆ పిల్ల నీ దగ్గరకు వచ్చి ప్రేమతో ఆదరిస్తుంది, కౌగులించుకుంటుంది, దండం పెడుతుంది, అన్నం పెడుతుంది. అన్నం పెట్టకుండా నెత్తి మీద కన్నం పెడుతుంది అంటే నువ్వు రాక్షసి అంటున్నావు. మన నోరే మనకి తెచ్చి పెడుతుంది. మీ నోటికి శక్తి ఉంటుంది తెలుసా, అందుకే నోరు పారేసుకొద్దునా అన్నారు పూర్వం. తథాస్తు దేవతలు ఉంటారు కదా, మీ పిల్లలు రోజు రాక్షసి దెయ్యం పిచ్చి పిచ్చి పిల్లల పేర్లు పిలవకండి. టోపీరాణి అని పేరెట్టారు ఓ పిల్లకి, అది టోపీ వేసింది అందరికి. ఏం చేస్తుంది, నువ్వు టోపీరాణి అని పేరెట్టావు కదా, అది టోపీ వేసుకోవడమే కాక నీకు కూడా టోపీ వేస్తుంది అన్నమాట. అందుకని ఎక్కడి నుంచి తెచ్చారో ఈ పిచ్చి పేర్లు మరి తెలియదు నాకు. పంచాంగంలో టీ టో టీపీ అని పెట్టమన్నారట, దాంతో పేరు పెట్టమల్లా. ఆయన రాసిన పంచాంగం మీకు అర్థం కాక అలా ఏడుస్తున్నాను తప్ప మనం. అది బీజాక్షరము, ఆ అక్షరము ఒక్కసారి ఓంకారంతో కలిపి జపించి ఇంకో పేరు పెట్టమని అర్థం కానీ టో అనే అక్షరంతో పేరెట్టమంటే టోపీరాణి అని పేరు పెడతావా? డి డూ డే డో అన్నట్ట. ఈ డూ అనే దాంతో ఏం పెట్టాలని డూడు బసవన్న అని పేరెట్టారు. ఇంకేముంది, ఆ పిల్లాడు అక్కడి నుంచి ఇలా కొమ్ములు ఇట్టి టిక్కి టిక్కి అని వచ్చినాడు, పడవడం మొదలెట్టాడు. ఏమిటో మరి రాను వెరితలేస్తుంది. కాబట్టి వాక్కుని జాగ్రత్తగా వాడకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకుని జాగ్రత్తగా ప్రేమతో పిలవండి. పిల్లల్ని కూడా అందమైన పేర్లు పిలవండి. మళ్ళీ ఆ పేర్లు కూడా కట్ చేయకండి. పిల్లకి సీత అని పేరెట్టారు. సీత అంటే ఆవిడ సీతలాగా ప్రశాంతంగా వస్తుంది. సీతు అన్నావంటే నీ ప్రాణం తీతు అంటుంది అది. అప్పుడేమవుతావు నువ్వు? సగం సగం కట్ చేయకూడదు. మళ్ళీ ఆ పేరు కూడా శుభ్రంగా పిలవండి. అంతే, పూర్తిగా ఎవరినో ఒక వ్యక్తిని అందమైన పేరు పెట్టిన తర్వాత ఆ పేరు కాకుండా పిచ్చి పిచ్చి పేర్లు అందంగా పేరెట్టి ఏ అపర్ణ అని పేరెట్టి బుజ్జి అన్నామంటే రేపొద్దున అది బుజ్జి కాదు, నేను మైసూరు బజ్జీలో వేయించుకుంటున్నాను.